భాగవతం ఆరవ స్కందం 13వ అధ్యాయం చర్చించుకుంటాము. సో వితరాసుని చంపిన తర్వాత ఇంద్రుని పాపం వెంటాడుతుంది ఒక వ్యక్తి రూపంలో. సో ఆ పాపం నుంచి ఆయన భయపడి పారిపోయి ఇంకొక ఆయనకు అర్థమైపోతుంది నేను పాపం చేశాను, పెద్ద అపరాధం చేశానని. సో ఆయన దాక్కొని తర్వాత ఆయన ఎలా తన్ని ఈ పాపం నుంచి ముక్తి పొందుతాడు, మళ్ళీ తిరిగి ఇంద్రియ యొక్క పదవిని పొందుతాడు అనే విషయం మొత్తం ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చిక్షూరోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీన బంధు జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సుమొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ వృత్రే హతేత్రయోలోకా వినాశక్రేణ భూరిర సపాలాహ్య భవన్ సద్యో విజ్వరా నిర్వృతేంద్రియాః. శుకదేవ గోస్వామి అన్నారు, ఓ రాజా పరీక్షిత్, నువ్వెంతో దానవీరుడివి. సో ఎప్పుడైతే వృత్రాసుడు చనిపోయాడో అందరూ దేవతలు ముల్లోకాల్లో అందరూ కూడా సంతృప్తి ఆనందపడ్డారు. ఇంకా మనకు ఈ యొక్క అసురుడి నుంచి బాధ కష్టం తొలగిపోయిందని. ఒక ఇంద్రుడి తప్ప, ఇంద్రుడి తప్ప అందరూ ఆనందంగా ఉన్నారంట. ఇంద్రుడు ఒక్కడు ఆనందంగా లేడు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక గొప్ప భక్తుడిని చంపేశాడని, కాబట్టి ఇది పెద్ద పాపం అని కూడా తెలుసు ఆయనకి. రెండవ శ్లోకం. దేవర్షి పితృభూతాని దైత్య దేవానుఘాస్వయం ప్రతి జగ్ము స్వదిష్ణ్యాని బ్రహ్మేసేంద్రాధయస్తత. దాని తర్వాత దేవతలు ఇంకా మిగతా ఋషులు మునులు పితృలోకవాసులు భూతలోకవాసులు అందరూ ఇంకా అసురులు మిగతా దేవతల యొక్క అనుచరులు ఇంకా బ్రహ్మ శివుడు ఇంకా మిగతా అందరూ ఎవరైతే ఇంకా దేవతలు ఉన్నారో మిగతా వాళ్ళు ఎవరో ఇంద్రుడికి ఆధీనంలో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి గమ్యాల్లోకి చేరిపోయారంట. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఒక్కరు కూడా ఇంద్రుడితో మాట్లాడలేదంట. విత్రాసుడు చనిపోగానే అందరూ చూశారు. చూసిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విత్రాసుడితో ఎవరూ మాట్లాడలేదు. సో ఎందుకు అంటే ఇంద్రుడు ఆల్రెడీ ఇప్పుడు డిస్టర్బ్ అయి ఉన్నాడు అని బ్రహ్మ శివుడు మిగతా దేవతలు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ వృత్రాసుడు అసలైతే బ్రాహ్మణుడు వైష్ణవుడు భక్తుడు, ఆయన చంపేశారు కాబట్టి ఇంద్రుడు ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు, నేను తప్పు చేశానని ఒక విధంగా. అందుకనే వెంటనే ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడో చూద్దామంట, అసలు ఏం జరుగుతుందో చూద్దామంట. సో రాజోవాచ శ్రీ రాజోవాచ ఇంద్రస్య నిర్వృతేర్ హేతుం శ్రోతుం ఇచ్ఛామి భూమునే యేనా సంసుకినో దేవో హరేర్ దుఃఖం కుతో భవత్. సో మహారాజ్ పరీక్షిత్ సుఖదేవ గోస్వామిని అడుగుతున్నాడు, ఓ మహాముని ఎందుకు ఇంద్రుడు బాధపడ్డాడు, ఎందుకు ఆయన ఆనందంగా లేడు, విత్రాసుని చంపాలనుకున్నాడు చంపేశాడు, ఈ విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకటి. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎప్పుడైతే వృత్రాసురుణ్ణి చంపేశాడో అక్కడ ఉన్న దేవతలందరూ ఎంతో ఆనందంగానే ఉన్నారే, మరి ఇంద్రుడు ఒక్కడే ఎందుకు ఆనందం అనుభవించలేదు, ఇది ప్రశ్న అన్నమాట. సో మామూలుగా ఇది ఏంటి ఒక విధంగా చెప్పాలంటే మంచి ప్రశ్నే, ఎందుకంటే అందరు దేవతలు ఆనందంగా ఉన్నప్పుడు మరి ఇంద్రుడికి ఏంటి సమస్య, ఇంద్రుడు కూడా ఆనందంగా ఉండొచ్చు కదా. కానీ మనకి విషయం అర్థమవుతుంది ఇక్కడ, యాక్చువల్లీ విత్రాసురుడు ఒక అసురుడి పరివారంలో జన్మించిన గొప్ప భక్తుడు, ఎలాగైతే ప్రహ్లాద మహారాజు బలి మహారాజు వీళ్ళందరూ కూడా అసురు పరివారంలో జన్మించిన గొప్ప భక్తులు, అవునా. సో అలాగే ఇక్కడ విత్రాసురుడు కూడా సత్కర్మాణి పునో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవ స్వపచో గురు. ఒకవేళ ఒకడు బ్రాహ్మణుడు కావచ్చు ఒకరు, కానీ మంత్రతంత్రాల్లో చాలా నైపుణ్యం కలిగి ఉండవచ్చు, కానీ ఒకవేళ అతను వైష్ణవుడు కాకపోతే గురువు అవ్వలేరు. అంటే ఒక మంచి బ్రాహ్మణుడు వైష్ణవుడు కావచ్చు కాకపోవచ్చు, కానీ ఒక వైష్ణవుడు అంటే ఆయన ఆల్రెడీ బ్రాహ్మణుడు. ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తారు, ఏ మిలియనేర్ మే వెరీ ఈజీలీ పొజెస్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్. ఒకతను కరోడ్పతి అన్నాం అనుకోండి, కోటీశ్వరుడు అన్నాం అనుకోండి, అంటే ఆయన దగ్గర లక్షలు లక్షలు వేలు వేలు ఉన్నట్టే, అప్పుడే ఆయన కోటీశ్వరుడు. కానీ ఒకవేళ ఒక తన దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి, లక్షల రూపాయలు ఉన్నాయి, వేల రూపాయలు ఉన్నాయి, అంటే ఆయన కోటీశ్వరుడా? కావచ్చు, కాకపోవచ్చు, అవునా. అలాగే ప్రతి బ్రాహ్మణుడు వైష్ణవుడు కాదు, కానీ ప్రతి వైష్ణవుడు బ్రాహ్మణుడు బై డిఫాల్ట్ అనమాట. ఒకవేళ వైష్ణవుడు అంటే బై డిఫాల్ట్ బ్రాహ్మణుడు, అవునా. సో అందుకే బ్రాహ్మణుడిని చంపితేనే అన్నిటికన్నా పెద్ద పాపం అపరాధం. సో ఇక్కడ ఆయన వైష్ణవుని చంపేశాడు, అంటే అన్నిటికన్నా శ్రేష్టమైన బ్రాహ్మణుని చంపేశారు. అసుర శరీరంలో పుడితేనేంటి, అసుర పరివారంలో పుడితేనేంటి, కానీ ఆయన వైష్ణవుడు కనుక, విష్ణు భక్తుడు కనుక ఆయన బ్రాహ్మణుడు. శ్రీ శుక ఉవాచ వృత్ర విక్రమ సంవిఘ్న సర్వే దేవ సహర్షిభి తద్వధాయార్తయన్నింద్రం నైచ్ఛద్ భీతో బృహద్వదాత్. శుకదేవ గోస్వామి ఇలా జవాబిచ్చారు, ఎప్పుడైతే అందరూ గొప్ప ఋషులు దేవతలు వీళ్ళందరూ కూడా వృత్రాసురుడు యొక్క అపారమైన శక్తిని చూసి భయపడిపోయారో, అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఇంద్రుడిని అడిగారు, దయచేసి ఓ ఇంద్ర ఇతన్ని చంపేసేయి చంపేసేయి. కానీ ఇంద్రుడికి అప్పుడే భయం వేసింది, అతను ఇతను బ్రాహ్మణుడు, నీ చంపడం మంచిది కాదు అనేసి వాళ్ళ యొక్క దీన్ని స్వీకరించలేదు, వాళ్ళ యొక్క కోరికను కానీ రిక్వెస్ట్ని కానీ. ఇంద్రుడు అన్నాడు, ఇంద్ర ఉవాచ స్త్రీ భూధ్రుమ జలైరేనో విశ్వరూప వదోద్భవం విభక్తం అనుగ్రహ్నాద్భిర్ వృత్రహత్యాం క్వమర్చ్యహం. నేను ఎప్పుడైతే విశ్వరూపుణ్ణి చంపానో నాకు చాలా పాపం తగిలింది, కానీ ఆ పాపాలన్నీ తర్వాత స్త్రీలు, ఈ భూమి, చెట్లు, ఇంకా నీరు పంచుకోవడం కారణంగా నాకు విముక్తి లభించింది. తద్వారా నేను ఆ పాపం నుంచి ముక్తి పొందగలిగాను. కానీ ఇప్పుడు నేను మళ్ళీ విరత్రాసుడు ఇంకో బ్రాహ్మణుడిని చంపితే, ఎందుకంటే నా త్వష్ట ఆయనని యజ్ఞం ద్వారా ఉత్పన్నం చేస్తాడు కదా, కాబట్టి మళ్ళీ నాకు పాపం తగులుతుంది. దాని నుంచి నేను మళ్ళీ ఎలా ముక్తి పొందాలి? సో శుకదేవ గోస్వామి చెప్తున్నారన్నమాట. అందుకే ఋషయస్తత్ ఉపాకర్ణ్య మహేంద్రం ఇడము అభ్రువన్ యాజయిష్యామ భద్రం తే హయం మేధేన మాస్మ భైః. సో శుకదేవ గోస్వామి అంటున్నాడు, ఈ విధంగా విన్న తర్వాత ఋషులందరూ చెప్పారంట అప్పుడు ఇంద్రుడికి, ఓ దేవరాజ ఇంద్ర, నీకంతా శుభమే కలుగుగాక, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, మేము నీకోసం అశ్వమేధ యజ్ఞం చేస్తాం, తద్వారా మీరు ఏ పాపం చేసినా, బ్రహ్మహత్య, బ్రాహ్మణుని చంపిన హత్య చేసిన దాని నుంచి కూడా మీరు బయటపడవచ్చు, ఆ పాపం నుంచి కూడా మీరు ముక్తి పొందవచ్చు. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అశ్వమేధ యజ్ఞం చేసేస్తాం మీకోసం. హయమేధేన పురుషం పరమాత్మానమీశ్వరం ఇష్ట్వా నారాయణం దేవం మోక్షసేపి జగద్వధాత్. సో ఋషులు ఇంద్రుడికి చెప్తున్నారు ఏమని, ఓ ఇంద్ర, ఈ విధంగా అశ్వమేధ యజ్ఞం చేసి మనము భగవంతుణ్ణి సంతృప్తిపరిచి, ఏ నారాయణుడు పరమాత్ముడో ఆయన్ని సంతృప్తిపరిచి, ఎవరైనా సరే ఈ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసిన, ప్రపంచంలో ఎవరిని చంపినా వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము పాపం నుంచి ముక్తి పొందవచ్చు. ఇంకా ఇలాంటి అసురుడు వృత్రాసురుడిని చంపడం వలన వచ్చే పాపం నుంచి ఈజీగా ముక్తి పొందవచ్చు అని చెప్పేశారు. చూడండి ఇంకేం చెప్తున్నారంటే, 8-9 శ్లోకాల్లో బ్రహ్మ పితృహ్న మాతృహాచార్య హాఘవాన్ స్వాధ పుల్కషకో వాపి శుద్ధ్యేరణ్యస్య కీర్తనాత్ తమశ్వమేధేన మహామఖేన శ్రద్ధాన్వితోస్మాభిరనుష్ఠితేన హత్వాపి సబ్రహ్మచరాచరం త్వం నరిప్యసే కిం కల నిగ్రహేన. ఎవరైతే ఒక బ్రాహ్మణుడిని చంపేశారు, లేకపోతే ఒక వ్యక్తి ఎవరైతే ఆవును చంపుతారో, లేకపోతే ఒక వ్యక్తి ఎవరైతే తన తండ్రిని చంపుతారో, తన తల్లిని చంపుతారో, లేకపోతే తన గురువుని చంపుతారో, అతను ఆయన యొక్క చేసిన పాపం నుంచి భగవంతుడు నారాయణుడు నామం జపం చేసి ఆ పాపం యొక్క ఫలితాల నుంచి, పాపం నుంచి ముక్తి పొందవచ్చు. ఇంకా వేరే పాప పురుషులు అంటే కుక్కను తినే చండాలులు, ఎవరైతే శూద్రుల కన్నా కూడా తక్కువైన వాళ్ళు, ఈ విధంగా అదర్ సిన్ఫుల్ పర్సన్స్ సచెస్ వాళ్ళందరూ కూడా ఇలాంటి పాపాల నుంచి ముక్తి పొందవచ్చు. కానీ నువ్వు భక్తుడివి కాబట్టి నీకు తప్పకుండా మేమందరం సహాయం చేస్తాం అశ్వమేధ యజ్ఞం చేయడానికి. ఈ విధంగా నువ్వు అశ్వమేధ యజ్ఞం ద్వారా నారాయణుడిని సంతృప్తిపరిస్తే సరిపోతుంది, ఎంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు మొత్తం ప్రపంచాన్ని చంపేసిన బ్రాహ్మణులందరితో కలిపి ఈ యొక్క వృత్రాసురుడు, అందరికీ కష్టం కలిగించే వృత్రాసురుడిని కాకుండా మొత్తం అందరు బ్రాహ్మణులు, ప్రపంచంలో ఉన్న అందరు బ్రాహ్మణులు చంపేసిన దాని నుంచి కూడా నువ్వు పాపముక్తి కల్పించే మార్గం మా దగ్గర ఉంది, నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వృత్రాసురుడు అంటే అసురుడిని చంపడానికి ఇంత భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ మనకి బృహద్ విష్ణు పురాణంలో చెప్పారు తాత్పర్యం వ్యాస ప్రభు. నామ్ను హి యావతి శక్తి పాప నిర్హరణే హరే తావత్ కర్తుం న శక్నోతి పాతకం పాతకీ నరః. ప్రేమ వివర్త పురాణంలో అంటే మన పుస్తకంలో జగదానంద పండితు కూడా రాస్తారు, ఏక కృష్ణ నామ పాపిర యత పాపక్షయ బహు జన్మే సై పాపీ కరితే నారయ. సో ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనము భగవంతుడి నామాన్ని జపిస్తే, కృష్ణుడి నామాన్ని జపిస్తే, మనం ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేస్తాం, మనం తెలియని పాపాలు, మనం ఊహించిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఇంత శక్తివంతమైందన్నమాట. సో భగవత్ నామం అనేది చాలా పవర్ఫుల్. కానీ అలాగనేసి మనం ఓహో ఇంత పవర్ ఉందా, అయితే అన్ని పాపాలు చేసేసి తర్వాత భగవంతుడి నామం చెప్పేసి పాపాలు గడిగేసుకుంటే సరిపోతుంది అనుకుంటే అది తప్పు. అది పెద్ద నామపరాధం, భగవంతుడి నామం పట్ల అపరాధం. ఒకవేళ భగవంతుడి నామం జపం చేస్తే పాపం తొలగిపోతుంది అనేది, నువ్వు పాపాలు చేసి తర్వాత నేను భగవంతుడి నామం జపం చేస్తా తర్వాత హరే కృష్ణ హరే రామ అనుకుంటా, లేకపోతే హరే కృష్ణ నామంతో జపం చేసుకుంటా అంటే, లేకపోతే ఏవో వేరే చేసుకుంటా అంటే, అది నామ అపరాధం అవుతుంది. నామ్నో బలాద్యస్య హి పాప బుద్ధి. సో అప్పుడేమవుతుందంటే ఇది నామ అపరాధం అవుతుంది. కనుక ఆ విధంగా అటువంటి వ్యక్తిని ఇక్కడ కండెమ్ చేశారంటే, ఆ వ్యక్తిని ఇక్కడ సరైన పద్ధతి కాదు అని ఆయన ఖండించారు అటువంటి వ్యక్తిని. సో ఇక్కడ ప్రభుపాదులు వారు ఇలా రకరకాల దీస్ వర్సెస్ నేమ్ ద పెర్ఫార్మర్స్ ఆఫ్ వేరియస్ సిన్ఫుల్ డీడ్స్ ఇన్ మను సంహిత ద ఫాలోయింగ్ నేమ్స్ ఆర్ గివెన్. సో రకరకాల వ్యక్తులు జన్మిస్తారు, రకరకాల జాతులు ఉంటాయి. అవునా? లైక్ ఒక బ్రాహ్మణుడు సన్ బిగాటెన్ బై బ్రాహ్మణ అండ్ బోర్న్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ఎ శూద్ర. అంటే ఒకవేళ బ్రాహ్మణుడు ఒక శూద్రుడి శూద్రాని శూద్రుడి తల్లి శూద్ర స్త్రీ నుంచి ఒక కొడుకుని కంటే, ఆ కొడుకుని పారశవ లేకపోతే నిషాడ జాతికి చెందినవాడు అవుతాడు. ఏ హంటర్ అకస్టమ్డ్ స్టీలింగ్. సో ఇతను ఒక వేటగాడు, ఇంకా దోపిడీ దొంగ ఆ టైప్ అనమాట. అలాగే ఒకవేళ ఒకరు ఒక పుత్రుని కంటే ఇలా ఎస్ఎన్ బిగాటెన్ బై ద నిషాడ, ఈ నిషాడ ఇంకొక శూద్ర స్త్రీ నుంచి పుత్ర సంతానం కంటే ఆ యొక్క పుత్రుని పుక్కస అంటారు. లేకపోతే ఒక చైల్డ్ బిగాటెన్ బై క్షత్రియ ఇన్ ద వూంబ్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఎ శూద్ర, అంటే మళ్ళీ ఒక క్షత్రియుడు శూద్ర స్త్రీ నుంచి కంటే ఆ పుత్రుని ఉగ్ర అంటారు. అలాగే చైల్డ్ బిగాటెన్ బై శూద్ర ఇన్ ద వూంబ్ ఆఫ్ ఎ డాటర్ ఆఫ్ క్షత్రియ. సో క్షూద్రుడు క్షత్రియ స్త్రీ నుంచి ఒక సంతానం కంటే ఆ సంతానాన్ని క్షట్ట అంటారు. అలాగే క్షత్రియ ఒక లో క్లాస్ స్త్రీ నుంచి కంటే శ్వాద అంటారు ఆ సంతానాన్ని. అంటే శ్వాద అంటే డాగ్ ఈటర్, కుక్క మాంసం తినేవాడు. సో ఇలాంటి అందరు సంతానం కూడా చాలా పాప సిన్ఫుల్ పాప పురుషులుగా పాప సంతానంగా గుర్తించారనమాట. కానీ ఇలాంటి అంటే ఇప్పుడు అసుర కులంలో పుట్టడం కూడా అనేది ఒక విధంగా మంచి జన్మ కాదు. సో ఈ విధంగా ఎంత నీచమైన జన్మ లభించిన ఒక వ్యక్తికి, ఎంత పాపాత్ముడైనా సరే ఒక వ్యక్తి, కానీ ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తి కూడా భగవంతుడి నామము జపిస్తే అతను కూడా హరే కృష్ణ నామంతరం జపించి సంపూర్ణంగా శుద్ధమైపోయి పాపం నుంచి ముక్తమైపోయి భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. ఇదన్నమాట ఇక్కడ చెప్పేది. కిరాట హూనాంధ్ర పులింద పుల్కష ఆవీర శుంభాయమనాకషాదయ ఏన్ ఏ చ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. సో ఎవరైనా సరే వీళ్ళందరూ నీచ జాతులు, పాపజాతులు, పాపుల పాపాత్ములు అనమాట. కిరాట, హూన, ఆంధ్ర, పులింద, పుల్కష, అభీర, శుంభ, యవ్వన, కష వీళ్ళందరూ కూడా. కనుక వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఏ జాతుల్లో పుట్టినా సరే వీళ్ళందరూ ఒకవేళ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క ఆశ్రయాన్ని గ్రహిస్తే, అలా ఆశ్రయాన్ని గ్రహించి భగవత్ నామాన్ని జపం చేస్తే అన్ని పాపాల నుంచి ముక్తి పొందుతారు. సో ఇదన్నమాట విషయం. సో ఇలా మనం ఒకవేళ ఆల్రెడీ ఎన్నో పాపాలు చేస్తాం మనకు తెలియవు, చాలా చేసాము. సో కానీ ఇప్పుడు మనం భగవంతుడి నామాన్ని, భగవంతుడి యొక్క భక్తుల ఆశ్రయాన్ని గ్రహించాలి. చాలా ఇంపార్టెంట్, ఇండిపెండెంట్ కాదు. సో మనం ఒక భక్తులు, శుద్ధ భక్తుల యొక్క గురువు యొక్క పాదాశ్రయాన్ని గ్రహించి తర్వాత ఆయన యొక్క అధ్యక్షతలో మనము ఇలా భక్తుల యొక్క ఆశ్రయంలోకి వచ్చి తర్వాత మనము ఇలా భగవద్నామాన్ని జపిస్తే మన పాపాలు తొలగిపోతాయి. అంతేగాని చేసుకున్న పాపాలు ముందు, అంతేగాని ఇలా మనము పాపాలు అచ్చా తొలగిపోతాయిలే అనేసి భగవద్నామం జపించేదే పాపాలు తొలగించుకోవడానికి. సో మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ భగవద్నామం జపిస్తే సరిపోతుంది అనుకుని పాపాలు చేస్తే అప్పుడు అది పెద్ద అపరాధం అవుతుంది అన్నమాట. సో అందుకని ఇక్కడ ముందు ఇంద్రుణ్ణి విత్రాసురుణ్ణి చంపుమని అక్కడున్న ఋషులు మునులు అందరూ కూడా ఆయనకి సూచించారు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అశ్వమేధ యజ్ఞం చేసేసి అన్ని పాపాల నుంచి తొలగించేస్తాం నిన్ను అని. సో కానీ ఇప్పుడు మనం అది మరి అనుకోవచ్చు కదా, నువ్వు మరి మళ్ళీ మీరు అంటున్నారు ప్రభుజీ ఇంద్రుడికి పాపం తగులుతుంది అని, మరి ఎందుకు ఇంద్రుడు బాధపడుతున్నాడు భయపడుతున్నాడు అంటే ఇదే విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా ముందే ముందు ఋషులు మునులు అందరూ చెప్పేశారు, మేము కంగారు పడకు మీ పాపం నుంచి ముక్తి చేస్తాను, ఈ పాపం చేయి తర్వాత మా దగ్గర ప్రాసెస్ ఉంది రెడీగా. సో కానీ విషయం ఏంటంటే ఇలా మనము ముందే ప్లాన్ చేసుకొని పాపం చేసి ఆ తర్వాత ఈ విధంగా ప్రాయశ్చిత్తం ఉంది లేకపోతే ఈ విధమైన కార్యం యజ్ఞము మంత్రము జపం చేస్తే నా పాపం నుంచి తొలగిపోతుంది అని ప్లాన్ చేసుకొని ముందే పాపం చేసామనుకోండి, అలాంటి పాపాల నుంచి మనకు ముక్తి లభించదంట నువ్వు ఏం యజ్ఞాలు చేసినా. సో ఈ విషయము ఇక్కడ మనకి వచ్చే శ్లోకం నుంచి స్పష్టమవుతుంది. శ్రీ శుక ఉవాచ ఏవం సంచోదితో విప్రైర్ మరుత్వానహన ద్రిపుం బ్రహ్మ హత్యాహతే తస్మిన్ ఆస సాదా వృషాకపిం. శుకదేవ గోస్వామి అంటున్నారు ఈ విధంగా ఋషుల మునుల యొక్క ప్రోత్సాహంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపేశాడు. దీని తర్వాత ఎప్పుడైతే వృత్రాసురుణ్ణి చంపేశాడో వెంటనే ఆయన యొక్క పాపకర్మ ఇలా బ్రహ్మహత్య చేసినందు కారణంగా ఈ ఇంద్రుణ్ణి వెంబడించింది, ఈ తగిలిపోయింది పాపం తగిలింది ఇప్పుడు ఇంద్రుడికి. సో ఈ విధంగా ఇక్కడ మనకి ప్రభుపాద వారు రాస్తున్నారు ఈ ఇంద్రుడు ఈ బ్రహ్మహత్య చేసి పాపం నుంచి అధిగమించలేకపోయాడు. అవునా, ముందు కూడా ఒకసారి బ్రాహ్మణుని చంపాడు, తన గురువునే చంపేశాడు విశ్వరూపుణ్ణి. అప్పుడు సరే అప్పుడు చాలా క్రోధంలో వచ్చేసి ఆవేశంలో తలకాయ తీసేశాడు ఆయన్ని. కానీ ఈసారి మాత్రం ఆయన ఋషులు మునుల యొక్క సూచనల మేరకు బాగా ప్లాన్ చేసుకొని ముందు నుంచే ఈ పాపాన్ని చేశాడు. కాబట్టి ఈ పాపము ముందు చేసిన పాపము కన్నా చాలా పెద్దది, ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. సో తెలియకుండా చేశారు, ఆవేశంలో చేశారు, యాక్సిడెంటల్లీ మిస్టేక్ అయిపోయిందంటే దానికి ఒక లెవెల్ పాపం ఉంటుంది. ఇక్కడ కావాలని ముందే ప్లాన్ చేసుకొని ఈ పాపం చెయ్యాలి, వీడిని మర్డర్ చేయాలి, వీడిని చంపేయాలి ప్లాన్ చేసుకొని చేస్తే దాని యొక్క రియాక్షన్, దాని యొక్క పాపకర్మ పెద్దది, అది ఇంకా పెద్ద పాపం. అందుకనే ఇక్కడ వెంటనే ఇంద్రుడు ఇప్పుడు ఏదో యజ్ఞం చేసేసి తప్పించుకోలేకపోయాడు ఈ పాపం నుంచి. ఇప్పుడు ఈ పాప ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది ఇంద్రుడికి. ఈ పాప ఫలితం నుంచి అనుభవించిన తర్వాత కొన్ని ఎన్నో కాలం, ఆ కాలం అంతా అనుభవించిన తర్వాత అప్పుడు అతనికి మళ్ళీ అశ్వమేధ యజ్ఞం చేయడానికి అర్హత పొంది తర్వాత అశ్వమేధ యజ్ఞం చేసి దాని నుంచి సంపూర్ణంగా ముక్తి పొందుతాడు. సో ఈ విధంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని తర్వాత భగవంతుడు నామం జపం చేస్తే సరిపోతుందిలే, ఇప్పుడు పాపాలు చేసుకోవచ్చు అని చేసుకుంటే అది చాలా తప్పు. దాని ద్వారా నువ్వు అలా పాపం చేసి తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే అలా ప్రాయశ్చిత్తం చేసుకున్నా మీకు అక్కడ ఆ పాపం నుంచి ముక్తి లభించదు, ఆ పాపం యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. దాని తర్వాత ఈ ఇంద్రుడు ఇక్కడ నుంచి అందుకే మళ్ళీ ఇంద్ర పదవిని కూడా వదులుకొని ఈ పాప ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆ సమయంలో ఇంద్రుడు లేని సమయంలో నహుష అనే రాజు ఇంద్రుడి స్థానంలో అక్కడ స్వర్గాన్ని ఆయన స్వర్గానికి రాజు అయ్యి పరిపాలించాడు అన్నమాట. సో ఇంద్రుడు మరి పాపం నుంచి ఎలా ముక్తి పొందాలని ఇప్పుడు ఆయన పెద్ద టెన్షన్లో పడిపోతాడు. తయేంద్ర శ్వాస తాపం నిర్వృత్తిర్ నాము మా విశత్ హ్రీమంతం వాచ్యతాం ప్రాప్తం సుఖయంత్యప్యోఘునాః. ఈ విధంగా దేవతలు యొక్క అడ్వైస్, దేవతల యొక్క సూచన మేరకు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపేశాడు, కాబట్టి ఇప్పుడు ఆయనకు పాపం తగిలింది. అవునా, సో ఇక్కడ అందరు మిగతా దేవతలందరూ హ్యాపీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళు చంపలే కదా. సో వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళ అసురుడు చనిపోయాడని. కానీ ఇంద్రుడు మాత్రం ఇతరాసురుడిని చంపినందుకు ఆయనకు మాత్రం ఏమాత్రం ఆనందం కలగలేదు. కాబట్టి ఇంద్రుడిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, ఎంతో సహన శక్తి ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది, ఇంకా ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి, కానీ ఇవి కూడా ఆయనని దుఃఖాన్ని నుంచి బయటికి తీసుకురాలేకపోయాయి. సో ఈ విధంగా ఒక వ్యక్తి పాపాన్ని చేసి ఆనందంగా ఉండలేడు. అతని దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పాపాలు చేసి ఎలాగ వాళ్ళు డబ్బు సంపాదించేస్తారు, కోట్లు కోట్లు బ్లాక్లు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ మనస్సులో అశాంతి ఉండదు, ఆనందం ఉండదు, ఎప్పుడు టెన్షను భయము. సో అందుకనే ఇక్కడ ఇది చూడొచ్చు మనం, ఇంద్ర ఫౌండ్ దిస్ టు బి ట్రూ. ఇంద్రుడికి అర్థమైపోయింది, అరే నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, నాకు ఇంత గొప్ప, నేను చాలా గొప్పవాడిని, అంటే అన్ని రకాల సద్గుణాలు ఉన్నాయి, అయినా కానీ ఇవన్నీ నన్ను ఏమి శాంతంగా నేను ఉండలేకపోతున్నాను, భయపడుతున్నాను, నాకు చాలా బాధ కలుగుతుంది, నేను ఈ పాపం నుంచి ముక్తి పొందలేకపోతున్నాను. సో అప్పుడు అందరు జనాలు అనడం మొదలుపెట్టారు, ఈ వ్యక్తి, ఈ ఇంద్రుడు స్వర్గాన్ని భోగించడానికి ఏం చేశాడు, బ్రాహ్మహత్య చేశాడు, బ్రాహ్మణుని చంపేశాడు. సో అందుకనే ఈ విధంగా అందరూ ఆయన మాట్లాడడం, వీడు జస్ట్ ఇతను స్వర్గాన్ని భోగించాలనే ఒక మాత్రం ఉద్దేశంతో బ్రహ్మహత్య చేశాడు, బ్రాహ్మణుని చంపేశాడు, బ్రాహ్మణ. సో అందరి అనడం అతను అసలు సహించలేకపోతున్నాడు. తాం దదర్శానుభావంతిం చాండాలిం ఇవ రూపిణీం జరయా వేపమానాగ్నిం మానాంగిం యక్ష్మా గ్రస్తాం అసృక్పతాం వికీర్య ఫలితాన్ క్షేమా శేషాం తిష్ట తిష్టేతి భాషిణీం మీనగంధ్య సుగంధేన కుర్వతి మార్గదూషణం. సో ఇంద్రుడు ఈ పాప ఇప్పుడు ఒక రూపము, ఈ పాపము ఆయన చేసిన పాపము ఒక రూపాన్ని ధరించి ఆ రూపం ఇప్పుడు ఆయన వెంబడిస్తుంది, వెంబడించింది ఇతను. ఆ రూపం ఎలా ఉందంటే ఒక చండాల స్త్రీ రూపాన్ని ధరించిందంట, లో క్లాస్ స్త్రీ రూపంని. ఆమె చూడ్డానికి ఎలా ఉంది అంటే చాలా ముసలితనం వచ్చింది ఆమెకి. ఆమె అన్ని చేతులు కాళ్ళు అన్ని కూడా వణికిపోతున్నాయి, ఎందుకంటే ఆమెకి ట్యూబర్క్లోసిస్ టీబీ రోగం కూడా వచ్చిందనమాట. దాని తర్వాత ఆమె మొత్తం శరీరము, ఇంకా ఆమె బట్టలు అన్ని కూడా రక్తంతో కూడుకొని ఉన్నాయి, రక్తం అంటుకొని ఉన్నాయి. ఇంకా ఆమె నుంచి ఎంతో భరించలేని చేప వాసన వస్తుంది, దాని ద్వారా అక్కడ ఉన్న ఏరియా అంతా, గల్లీ అంతా కూడా కంపు కొడుతుంది. సో ఇంద్రుడు ఆమెను చూడగానే దూరం నుంచి పరిగెడుతున్నాడు. ఆమె అంటుంది, ఆగు ఆగు ఇంద్ర, ఆగు ఆగు అని వెంటబడుతుంది అనమాట, వెంబడిస్తుంది ఈ పాపం ఒక రూపాన్ని ధరించి. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే టీబీ రోగం వస్తుందో అప్పుడు ఆమె రక్తానికి కక్కుతాడు. సో ఆ విధంగా రక్తానికి కక్కి ఆమె రక్తం అంతా కూడా ఆమె శరీరం ఇంకా ఆమె యొక్క వస్త్రాల పైన ఉందంట. నభోగతో దిశ సర్వా సహస్రాక్షో విషంపతే ప్రాగుదీచిం దిశం తూర్ణం ప్రవిష్టో నృపం మానసం. సో ఇంద్రుడు ముందు ఆకాశంలో ఎగిరి పరిగెడుతున్నాడు, కానీ అక్కడ కూడా ఆ స్త్రీ పాపముతో పాప రూపం దాల్చిన స్త్రీ, సో ఆమె వెంబడిస్తుంది వెనకాల. ఎక్కడ వెళ్తే అక్కడ వెనకాలే వస్తుంది అనమాట, ఇంద్రుడిని వదలట్లేదు. ఇక ఇంద్రుడు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలని వెతుకుతూ ఫైనల్గా నార్త్ ఈస్ట్లో ఉన్న మానస సరోవర అనే కొలనులోకి వెళ్ళి అక్కడ ప్రవేశించాడు. మానస సరోవరంలో లోపలికి ప్రవేశించేశాడు. అక్కడెక్కడ దాక్కున్నాడంటే స ఆ వసత్, ఇది 15వ నంబర్ శ్లోకము. స ఆ వసత్ పుష్కరణాల తంతూన్ అలబ్ధ భోగో యదిహాగ్నిదూత వర్షాని సాహస్రమలక్షితోంతః సంచింతయన్ బ్రహ్మవధాద్ విమోక్షం. ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ హౌ హీ కుడ్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ద సిన్ఫుల్ రియాక్షన్ ఫర్ కిలింగ్ ఎ బ్రాహ్మణ. సో ఆయన ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తున్నాడు ఎలా ఈ బ్రహ్మహత్య నుంచి ఈ పాపం నుంచి బయటపడాలి అని. ఆలోచిస్తూ ఇంద్రుడు అదృశ్యమైపోయాడు, అందరికీ అందరి దృష్టిలోంచి అదృశ్యమైపోయి ఆయన ఇలా 1000 సంవత్సరాలు మానస సరోవరంలో 1000 సంవత్సరాలు ఈ యొక్క లోటస్ అంటే పద్మపు పువ్వు యొక్క కాడ లోపల ఆయన దక్కునున్నాడంట. సో మామూలుగా అయితే అగ్నిదేవుడు ఆయనకి ఆయన యొక్క భాగము అగ్నిలో అర్పిస్తాం కదా, ఇంద్రాయ స్వాహ అని అర్పించిన యజ్ఞంలో అర్పించిన ఆయన భాగాన్ని అగ్నిదేవుడు ఆయనకు అందిస్తాడు. కానీ ఇక్కడ ఆ అగ్నిదేవుడు కూడా ఈ యొక్క నీటిలోకి ప్రవేశించడానికి భయపడి రాలేదన్నమాట. అందుకనే ఆ నీటిలో ఆ కొలనులో ఆ పద్మపు పువ్వు కాడ లోపల దాక్కొని అక్కడ ఆకలితో మండి ఆకలితో ఉన్నాడు అనమాట. అంటే అతనికి ఇప్పుడు తినడానికి కూడా ఏం దొరకట్లేదు, పస్తులు ఉన్నాడు అనమాట. సో బేసికలీ ఎందుకు అక్కడ దాక్కున్నాడు అంటే ఒక కారణం ఉందన్నమాట. తావత్ త్రిణాకం నహుషశాస విద్యాతపోయోగ బలానుభావ సంపదైశ్వర్య మదాంధ బుద్ధిర్ నీత స్థిరశ్చాం గతిమింద్ర పత్న్య. ఇప్పుడు మరి ఇంద్రుడు ఇక్కడ 1000 సంవత్సరాలు మరి మానస సరోవరంలో ఎవరికి తెలియకుండా అదృశ్య రూపంలో దక్కనుంటే మరి ఇక్కడ నహుష అనే ఒక వ్యక్తి ఆయనకి ఈ స్వర్గాన్ని ఏలే అధికారము యోగ్యత ఉన్నందు కారణంగా ఆయన యొక్క జ్ఞానము తపస్య శక్తి ద్వారా ఆయన ఇప్పుడు ఇంద్రుడి స్థానంలో స్వర్గానికి రాజు అయ్యాడు. కానీ ఎంతో శక్తి సామర్థ్యం ఐశ్వర్యము ద్వారా మదమెక్కి ఈ యొక్క నహుష ఒకసారి ఏం చేశాడంటే ఈ యొక్క ఇంద్రుడి యొక్క భార్య అయిన సచీదేవిని భోగించడానికి ఆయనకు కోరిక కలిగి ఆమెకి కబురు పెట్టాడు అనమాట. ఈ విధంగా అలాంటి ఆయన ప్రయత్నించడానికి చేసినప్పుడు నహుష అక్కడ ఉన్న బ్రాహ్మణుల యొక్క శాపం ద్వారా ఒక పాముగా తర్వాత మారిపోయాడు నహుష. సో ఈ స్టోరీ డీటెయిల్గా మళ్ళీ ఇంకో దగ్గర వస్తుంది, ఇంకోసారి అప్పుడు చూద్దామంట. సో ఇప్పుడు ఇంద్రుడి గురించి చూద్దాం ఏం జరిగిందని. తతో గతో బ్రహ్మ గిరోపహూత ఋతం భరధ్యాన నివర్తిగ నివారితాగ పాపస్తు దిగ్వే దిగ్దేవతయా హతౌజా తం నాభ్యభూత్ అవితం విష్ణుపత్న్య. సో ఇంద్రుడి యొక్క పాపాలు మామూలు ఇంద్రుడి యొక్క పాపాలు రుద్రుడి యొక్క ప్రభావం ద్వారా తగ్గిపోయాయంట. ఈ రుద్రులు అంటే వీళ్ళు దిక్కుల యొక్క దేవతలు, వాళ్ళ ద్వారా పాపాలు మెల్లిగా తగ్గడం జరిగింది. తర్వాత ఈ ఇంద్రుడు ఇక్కడ భగవంతుడి యొక్క భార్య అయిన లక్ష్మీదేవి యొక్క సంరక్షణలో ఉన్నాడు. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అక్కడ ఉంటుందన్నమాట, నివసిస్తుంది, రిసైడ్స్ ఇన్ ద లోటస్ క్లస్టర్స్ ఆఫ్ మానసర్. సో ఇవి అందుకనే ఆ లక్ష్మీదేవి యొక్క సంరక్షణలో ఉండడం కారణంగా ఇంద్రుడిని ఈ యొక్క పాపాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి. సో ఈ విధంగా ఆయన అక్కడ ఉండి ఏం చేశాడు, విష్ణువుని ఆరాధించుకున్నాడు. ఇలా విష్ణువుని ఆరాధించుకోవడం ఎంతో నిజాయితీతో, ఎంతో చాలా సంకల్పంతో, నిజాయితీతో భగవంతుడు విష్ణువుని ఆయన ఆరాధించుకోవడం, ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు. అందు కారణంగా మెల్లిమెల్లిగా అన్ని పాపకార్యాలు అన్ని పాపాల యొక్క కర్మల నుంచి ఆయన ముక్తుడైపోయాడు. తర్వాత మెల్లిమెల్లిగా ఆయనకు మళ్ళీ తిరిగి స్వర్గంలో స్థానం లభించింది. మళ్ళీ బ్రాహ్మణులు ఆయనని ఇంద్రుడిని రాజుగా నియమించారు. సో ఇదంతా జరగడానికి ఆయనకి 1000 సంవత్సరాలు ఆయన అలా అక్కడ భగవంతుడికి ఆరాధన చేసుకోవాల్సి వచ్చింది, తపస్సు చేసుకోవాల్సి వచ్చింది, దాక్కుని ఉండాల్సి వచ్చింది. తం చ బ్రహ్మ ఋషయో భేత్య హయమేధేన భారత యతావత్ దీక్షయన్ చక్రుః పురుషారాధనేన ఓ రాజా, ఆ విధంగా ఎప్పుడైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి స్వర్గలోకానికి వెళ్ళాడో, తర్వాత అప్పుడు బ్రాహ్మణులు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని మళ్ళీ సరైన దీక్ష ఇచ్చి వాళ్ళకి అంటే ఆయన్ని మళ్ళీ అశ్వమేధ యజ్ఞం ఆయన ద్వారా చేయించారు. తద్వారా భగవంతుడిని సంతృప్తిపరిచారు, సంతృప్తిపరచడానికి చేశారు. అతేజ్యమానే పురుషే సర్వదేవామయాత్మని అశ్వమేధే మహేంద్రేణ వితతే బ్రహ్మ వాదిభి సవై త్వాష్ట్రావధో భూయాన్ అపి పాపాచయో నృప నీతస్థేనైవ శూన్యాయ నీహార ఇవ భానునా. సో ఈ విధంగా అశ్వమేధ యజ్ఞము ఆ బ్రాహ్మణులు ఎవరైతే చేశారో తద్వారా చేసి ఇంద్రుడి ఇంకా సమస్త పాపాల నుంచి కూడా ఆయన్ని ముక్తుని చేసేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఆ యజ్ఞంలో ఇదంతా విష్ణువుని సంతృప్తిపరచడానికి చేయడం కారణంగా ఈయన అన్ని పాపాల నుంచి ముక్తి లభించింది ఈయనకి. ఓ రాజా, ఈ విధంగా ఆయన ఎంతో భయంకరమైన పాపం చేసినా కానీ ఈ విధంగా ఈ యొక్క యజ్ఞం చేసి చేయడం ద్వారా ఎలాగైతే ఒక మంచు సూర్యోదయం అవగానే మంచు అంతా కరిగిపోతుందో అలాగే ఈ యజ్ఞం చేసిన తర్వాత ఇంద్రుడు చేసిన పాపాలన్నీ కూడా కరిగిపోయాయి అన్నమాట, తొలగిపోయాయి. సవాజిమేదేనయతోధితేనా వితాయమానేన మరీచి మిశ్రై ఇష్ట్వాధి ఇష్ట్వాధి యజ్ఞం పురుషం పురాణం ఇంద్రో మహానాస విదూత పాపః. సో ఇంద్రుడు దాని తర్వాత మరీచి ఇంకా మిగతా ఋషులందరూ కూడా ఆయన పైన కృప చూపించారు. తద్వారా వాళ్ళందరూ కూడా నియమాల అనుసారంగా యజ్ఞం చేశారు, భగవంతుడిని ఆరాధించుకున్నారు, ఆ పరమాత్ముడిని ఆరాధించుకున్నారు, ఆది పురుషుడిని ఆరాధించుకున్నారు. తద్వారా మళ్ళీ ఇంద్రుడు తన స్థానం, తన సమ్మానం, దేవరాజు ఇంద్రుడిగా తన యొక్క అధికారం దక్కిందనమాట. ఓకే, ఇంకా లాస్ట్ 22, 23 రెండు శ్లోకాలు ఉన్నాయి అంతే. ఇది కొంచెం షార్ట్ చాప్టరే, ఇది చూసుకొని ముగిద్దామంట. ఇదం మహాఖ్యానమశేష పాప్మనాం ప్రక్షాళనం తీర్థపదాను కీర్తనం భక్త్యుచ్రయం భక్త జనానువర్ణనం మహేంద్ర మోక్షం విజయం మరుత్వతః ప్రతేయురాఖ్యానమిదం సదా బుధా శృణ్వంత్యతో పర్వణి పర్వణీంద్రియం ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం రూపం జయం స్వస్త్యయనం తతాయుషం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గొప్ప ఈ కథలో భగవంతుడి యొక్క గుణగానం ఉంది ఇక్కడ, అవునా? అంతేనా? ఇక్కడ ఫైనల్గా ఇంద్రుడికి ఎలా ముక్తి లభించింది? భగవంతుడికి ధ్యానం చేసుకుని, భగవంతుడికి ఆరాధించుకుని, భగవంతుడి కోసం యజ్ఞం చేసి ఆయనను సంతృప్తిపరిచిన తర్వాతే సంపూర్ణంగా ఆయన పాపం నుంచి ముక్తి పొందగలిగాడు. అందుకనే ఇందులో ఈ యొక్క ముందు కూడా ఉంది ఒకసారి విష్ణు కవచం, అది నారాయణ కవచం వచ్చినప్పుడు కూడా. సో బేసికల్ ఇక్కడ భగవంతుడి యొక్క గుణమహిమ ఇక్కడ వర్ణించబడింది. ఇక్కడ భక్తి గురించి కూడా వర్ణించబడింది. ఇక్కడ ఇంద్రుడు భక్తి చేసుకోవడం కారణంగానే కదా బయటపడింది. అలాగే ఇంద్రుడు, వృత్రాసురుడు వంటి గొప్ప భక్తులు యొక్క గురించి కూడా ఇక్కడ వర్ణన ఉంది. ఇంకా అలాగే ఇంద్రుడు ఎలా తన పాపాన్ని నుంచి ముక్తి పొందాడు, ఎలా అసురులపైన జయించాడు అనే విషయం గురించి చర్చించబడింది. ఈ విధమైన ఈ యొక్క ఘటనను, ఈ యొక్క వృత్తాంతాన్ని మనము అర్థం చేసుకుని మనము కూడా అన్ని పాపాల నుంచి ముక్తులము కాగలము. అందుకనే విజ్ఞానవంతులందరూ కూడా అందరికీ ఉపదేశించేది ఏంటంటే ఈ యొక్క వృత్తాంతాన్ని, వృత్రాసురుడి యొక్క వృత్తాంతాన్ని అందరూ చదవాలి అని. ఒకవేళ ఒక వ్యక్తి ఈ వృత్తాంతాన్ని చదివితే అతను చాలా దక్షుడు అవుతాడంట ఈ యొక్క ఇంద్రియాలని వినియోగించుకోవడానికి, కార్యాలు చేయడానికి, రకరకాల కార్యాలు. ఇంకా ఆయన ఐశ్వర్యం వర్ధిల్లుతుంది, ఆయన యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఈ విధంగా అతను అన్ని పాపాల నుంచి ముక్తుడవుతాడు. ఇంకా ఆయన అన్ని శత్రువుల్ని జయిస్తాడు. ఇంకా ఆయన యొక్క ఆయువు పెరుగుతుంది. ఇది ఈ యొక్క వృత్తాంతము అన్ని రకాలుగా కూడా మనకి మంగళదాయకం. అందుకనే పెద్ద పెద్ద గొప్ప గొప్ప పండితులందరూ కూడా ఈ యొక్క వృత్తాంతాన్ని తప్పకుండా రెగ్యులర్గా చదువుతారు, దీన్ని మళ్ళీ మళ్ళీ చదువుతారు. ఎప్పుడెప్పుడైతే ముఖ్యమైన పర్వదినాలు ఉంటాయో అలాంటి పర్వదినంలో ప్రతి ఫెస్టివల్ డేలో దీన్ని చదువుతారంట, వృత్రాసురుడు యొక్క వృత్తాంతాన్ని. ఎందుకంటే దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి. సో అన్ని ఇక్కడ లాభాలు అంటే దీని యొక్క శృతి ఫలితం, మనము ఈ యొక్క కథ విన్నందుకు, వృత్రాసురుడి యొక్క కథ విన్నందుకు మనకు కలిగే శృతి ఫలం, శృతి ఫలితం ఏంటనేది ఇక్కడ ఈ శ్లోకంలో ఇచ్చారన్నమాట. సో ఇది ముఖ్యమైన విషయం. సో దీంతో వృత్రాసురుడి యొక్క కథ ముగుస్తుంది, కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ముగియదు కూడా. ఎందుకంటే నెక్స్ట్ పరీక్షితుడు ఇంకో ప్రశ్న పుట్టుకొస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు వృత్రాసురుడు ఒక అసురుడు పరివారంలో పుట్టిన అంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు? అదే ఇంద్రుడికి డౌట్ వచ్చింది, అవునా? అదే డౌట్ ఈయనకు కూడా మళ్ళీ వస్తుంది. ఆయన అడుగుతాడు సుఖదేవ గోస్వామి, అప్పుడు వృత్రాసురుడి యొక్క బ్యాక్గ్రౌండ్, బ్యాక్ స్టోరీ, హిస్టరీ, పూర్వపు జన్మ కథ, అసలు ఎవరు వృత్రాసురుడు, ఎలా అతను వృత్రాసురుడిగా జన్మించాడు, ఎందుకు అలా జన్మించవలసి వచ్చింది అనే కథ అంతా మొదలవుతుంది. అది ఇంకో పెద్ద కథ. సో అది నెక్స్ట్ అధ్యాయం నుంచి మొదలవుతుంది, కొన్ని అధ్యాయాలు నడుస్తుంది అది. సో అది మనము నెక్స్ట్ అధ్యాయంలో మోస్ట్లీ మంగళవారం రోజు చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు అందరికీ. శ్రీ ప్రభుపాదికి జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. సమవేత గౌరవ భక్త వృందికి జై. ఇతాయి గౌర్ సితనాథ ప్రేమనంది హరి హరి బోలు.